తతశ్చ సుమతి శ్రీమాన్ శివ పూజాపరాయణ. అప్పటి నుంచి ఈయన పరమానంద భరితుడే, శివ పూజ చేసుకుంటున్నాడు. ఉషస్యేవ సముత్థాయ నిత్యం భక్తి సమన్విత. ఉషక్కాలంలోని నిద్రలేచి భక్తు వివిధములైనటువంటి కుసుమాలను తెచ్చుకుంటున్నట్ట. అది కూడా తుమ్మెదలంటని పువ్వులు. నా జిఘ్రంతి ప్రసూనాని యావత్ భ్రమర పంక్తయ తావదేవ వనంగత్వా తైస్తై సద్య సమాపృతై. ఈ విధంగా వ్యాఘ్రపాదం నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక రోజున వాళ్ళ నాన్నగారు వచ్చారట ఈయన చూడాలని. మధ్యందిన మహర్షి దీక్ష ఇచ్చి పంపించి వేశాడు. అయితే నిన్న ఎవరో అడిగారు వ్యాఘ్రపాదుడి నామం రాకముందు ఈయన పేరేమిటండి అని. కొన్ని ప్రసిద్ధ నామములకి పూర్వనామాలు శాస్త్రములు ఎందుకు చెప్పబడలేదు. ఇప్పుడు అగస్త్యుడు అనే నామం ఉన్నది, అది పర్వతాన్ని నిగ్రహించడం కారణంగా ఆయనకు అగస్త్య నామం అందులో కనబడుతుంది. అందుకు మునుపు పేరేమిటండి అని మనం అడిగితే శాస్త్రంలో కనబడదు. అయితే మునుపు కూడా అగస్త్యనామం ఉన్నంత మాత్రాన్ని ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి పేర్లు పెట్టిన వాళ్ళు కూడా మహర్షులు, ద్రష్టలు. అలాగే ఈయన పూర్వనామం ఏమిటని, కానీ మాధ్యందిన మహర్షి, మాధ్యందిన పుత్రుడు గనక మాధ్యందిన మహర్షి అని వ్యవహారం మాత్రమే ఇతరుకు ఉన్నది. కానీ వ్యాఘ్రపాదుడనే పేరే ప్రసిద్ధి ఉండడం చేత ఆ పూర్వనామం పేర్కొనలేదు. ఋషుల గ్రంథాల్లో కొన్ని నామములు చెప్పబడవు, అంత మాత్రం చేత వాళ్ళకి ప్రాధాన్యం లేదని కాదు. ఈ విధంగా ఆ వ్యాఘ్రపాదుడు శివ సాక్షాత్కారం పొంది శివుని అనుగ్రహం చేత ఇంత ఘనకీర్తిని సంపాదించినందుకు ఆ పుత్రుణ్ణి చూడాలని వచ్చాడు తండ్రి. ఈ తిల్లవనానికి చేరుకున్నారు. అయితే ఆయన వనంలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చారన్న వార్త తెలుసుకుని పరుగు పరుగును బయలుదేరి తండ్రిని చూసిన ఆనందంతో ఆయన భక్తిభావంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయాంతి పితరం ప్రీతం దృష్ట్వా పుత్ర ససంభ్రమం ప్రత్యుద్గమ్య తదాసజ్జ ప్రణనామ మహీతలే. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే ఆయన లేపి సముత్థాప్య పరిశ్వజ్య పునః పునః పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకుని ఒళ్ళంతో నిమిరేట. ఒకటి పుత్రవాత్సల్యం, రెండవది నేనిచ్చిన దీక్ష నువ్వు సాఫల్యం చేసుకున్నావు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందావు, ఇది నేను తెలుసుకుని ఋషుల వాక్కుల ద్వారా నిన్ను చూడాలని వచ్చానయ్యా అని చెప్పినప్పుడు నాన్న నా ఆశ్రమం చూద్దూ గాని రా అని తీసుకువెళ్ళట్టి పిల్లవాడు. హేమ పద్మ తటాకాక్షం తీర్థమాప శనేశనేహి. అక్కడ హేమ పద్మ తటాకము ప్రక్కనే ఉన్నటువంటి మూలనాథస్వామిని దర్శనం చేసి అటు తర్వాత తన యొక్క ఆశ్రమంలో తాను స్థాపించుకున్నటువంటి శివలింగాన్ని కూడా చూపించాడు. అప్పటి నుంచి అది వ్యాఘ్రపాదేశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధిగా ఇప్పటికీ మనం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఆ దివ్యలింగాన్ని. తత స్నాన విధి సజ్జ తస్మిన్ తీర్థవరే శుభే. ఆ హేమపద్మ తటాకంలో స్నానం చేస్తూ నిత్యము మూలనాథస్వామిని దర్శిస్తూ తన పుత్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అర్చిస్తూ కొంతకాలం మధ్యందిని మహర్షి కూడా అక్కడే ఉన్నారు. పైగా ఆరణ్యకమైనటువంటి ఫలమూలములు భక్షణ చేస్తూ వారు కాలక్షేపం చేస్తున్న సమయంలో ఒకరోజు ఇతను అన్నట్ట, నాయన నువ్వు బ్రహ్మచర్యాశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు ఇంతవరకు, గృహస్థాశ్రమం స్వీకరించి దాన్ని కూడా సార్థకం చేసుకోవాలని నా కోరిక అన్నాడు తండ్రి. అంటే బ్రహ్మచర్యాశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు అన్నమాట గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఆశ్రమోయం త్వయా పూర్వ యథా శుచిమతా సుత ప్రసిద్ధోబు ద్వితీయోపి తథైవ క్రియతావిహ. ఆ మాట ఎంత సంస్కారవంతంగా ఉంది. బ్రహ్మచర్యాశ్రమాన్ని ఎలా ప్రసిద్ధం చేసుకున్నావో రెండవ దాన్ని కూడా అలా చేయవయ్యా. ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించినప్పుడు అది సార్థకం అవుతున్నది. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు తపస్సుకి అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి తప ఫలాన్ని కూడా పొందావు గనక దీన్ని కూడా నా మాట విని స్వీకరించవలసింది అంటే పితృపాదుల వాక్యాన్ని శిరసా వహించాడు ఆయన. అప్పుడు తండ్రి వెంటనే తగిన సంబంధాన్ని చూశారు. వశిష్ఠ మహర్షి యొక్క భగిని అనగా సోదరి ఆమెనిచ్చి వివాహం చేశారట. వశిష్ట భగినీం కన్యాం శీలరూప విభూషణం సూనోస్తస్య విధానేన ధర్మపత్ని చకారహి. వశిష్ఠుని సోదరుని వివాహం చేసుకున్నాడు. అక్కడ వారు ఉభయులు శివార్చన చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ దంపతులు వారికి ఇరువురు తనయులు ఉద్భవించారు. ఒకరు ధౌమ్యుడు, ఇంకొకడు ఉపమన్యువు. వ్యాఘ్రపాదుని యొక్క పుత్రుడే ఉపమన్యు మహర్షి. ఉపమన్యు మహర్షికి చాలా చక్కటి చరిత్ర మనకి మహాభారతంలో, శివపురాణాల్లో కూడా విస్తారంగా కనబడుతుంది. ఇక్కడ నేను విస్తారంగా చెప్పట్లేదు, ఎందుకంటే చిదంబర రహస్యం మనకు ప్రధానం గనక. అలాగని శివభక్తుడైన ఉపమన్యు గురించి చెప్పకపోతే ఒక దోషం ఉంది, అది భాగవతాపచారం అవుతుంది. పరమ భాగవతోత్తముడు ఉపమన్యు మహర్షి, పైగా శివాచార్యుల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు. ఈ విషయం మనకు మహాభారత అనుశాసనిక పర్వంలో స్పష్టంగా కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకుని ఆయన శివునికే తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవడం, ఉపమన్యు దగ్గర తాను పొందినటువంటి శివ సహస్రనామాలతో శివుని స్తోత్రం చేశాడు. ఆ శివ సహస్రనామాలనే కృష్ణ పరమాత్మ ధర్మరాజు మొదలైన వాళ్ళకు ఉపదేశించాడు. ఈ విషయం మనకి మహాభారత అనుశాసన పర్వంలో ఉన్నది. అంతేకాకుండా ఉపమన్యువు కృష్ణుడికి చెప్పినటువంటి శివశాస్త్రం అంతా కూడాను మనకి శివపురాణంలో కొన్ని అధ్యాయాలుంది. ఇందులో అపూర్వమైనటువంటి శివ విజ్ఞానం అంతా కూడా లభిస్తున్నది. కనుకనే శివభక్తులకి ఆచార్య స్థానీయుడు ఉపమన్యు మహర్షి. ఆయనకు ప్రత్యేకమైన చరిత్ర, అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఇందులో మేళనం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పరంపర చూడండి, మధ్యంధని మహర్షి, వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి. ఇక ధౌమ్యుని యొక్క వృత్తాంతం మనకి మహాభారతంలోని ఆ ప్రథమ ఆదిసభ ఆది పర్వంలోనే మనకు కనబడుతుంది. ధౌమ్య మహర్షి యొక్క వృత్తాంతం మనకి గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఆయన వెళ్ళాడు ఇచ్చాదుల్లో. ఉభయులు ఉత్తములైన మహర్షులు, వారు ఉభయులు కూడా తండ్రి వద్ద దీక్ష స్వీకరించి వివిధ ప్రాంతములందు వాళ్ళ తపోభూములు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ ఉపమన్యుని చరిత్ర మాత్రం క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. చిదంబర రహస్యంలో క్లుప్తంగా చెప్పింది చెప్తున్నాం. ఒకప్పుడు వశిష్ఠుడు తన మేనల్లుడిని చూడడానికి వచ్చాడు ఇక్కడికి. అది అరుంధతి సమేతుడే. ధర్మపత్ని వశిష్ఠ్య ధర్మసత్యమయీ సతీ. అరుంధతి సమేతుడే వచ్చాడు. వచ్చి కొంతకాలం నేను మా మేనల్ని ఊరు తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. ఆయన మేనమగారు ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుని వద్ద కామధేను సంతానమైనటువంటి శబళ సురభి ఇత్యాది కామధేను సంతానాలున్నాయి. ఆ సౌరభేయేన పయసా తమ్ మునిం పర్యవర్ధయత్. ఆ కామధేను పాలు తాగెట్టాడు అక్కడ ఉన్నంతకాలం. చక్కగా కొంతకాలం మేనమామ ఇంట్లో ఉంటూ ఆ పాలు తాగి పుష్టిగా తుష్టిగా తిరిగి వచ్చాట ఇక్కడికి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే తిళ్ళేవి నచ్చట్లేదు దీనికి, ఈ పిల్లాడికి. ఎందుకంటే అక్కడ మంచి పాలు తాగాను, అలాంటి పాలు ఇక్కడ దొరుకుతాయా అంటే, నాయన మనం తిల్లవనంలో ఉన్నాం, ఈ వనంలో మీ నాన్న ఎప్పుడు తపస్సు, మనకేమున్నది ఇక్కడ ఆస్తి పాస్తి, మనం పాడి పంట పంచుకోవడానికి వచ్చామా, కొంతమంది కోపీనార్థాయం పటాటోపహాని తపస్సు కంటూ బయలుదేరి చాలా సంసారం తయారు చేసుకుంటారు పాప, అసలు తపస్సు పక్కకు పోతుంది. కనుకనే మనం తపోజీవనులం, గృహస్థులమే గాని తపోజీవనం. అంటే గృహస్థుల్లో కూడా తపోజీవనం లేని గృహస్థులు ఉంటారు. వీళ్ళు కేవలం ఆరణ్యకమైన వస్తువులు మాత్రమే స్వీకరిస్తూ గ్రామ్య విషయ త్యాగం చేసి జీవిస్తారు. ఇదొక తపోజీవనంలో ఒక విధానం. అంతేగాని మన దృష్టిలో గృహస్థుల సన్యాసే తెలుసు, కానీ గృహస్థుల్లో కూడా తపస్సులు ఎందరో ఉంటారన్న విషయం తెలియదు. పైగా మనకి ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత కాషాయ మోహం చాలా పెరిగిపోయింది. కానీ గృహస్థాశ్రమంలో మహాత్ములు ఎంతమంది ఉన్నారో మనం ఒక్కసారి తలంచుకుంటే, వశిష్ఠాదులు కానీ అగస్త్యాదులు కానీ గృహస్థాశ్రమంలో ఉన్న తపోజీవులు వీరందరూ కూడా. ఈ తపోజీవులు ఈ వన్యమైనటువంటి విషయములే స్వీకరిస్తారు, కానీ ఈ గ్రామ్య విషయములు స్వీకరించరు. అందుకు వీళ్ళు మొదటి నుంచి ఆ విధమైన ఆహారములే. పైగా నివారముష్టింపచులు అని వీళ్ళకు పేరు. తపోజీవనంలో అదొకటి ఉంచవృత్తి అని నివారముష్టింపచులు అని ఇలా చెప్పబడుతూ ఉంటుంది. నివారముష్టింపచులు అంటే నివ్వరి ధాన్యము తనంత తాను రాలిపడినవి ఏముంటాయో అవి ఏరుకుని వాటితేనే జీవితం గడుపుతుంటారు. అంటే ప్రాణరక్షణార్థం ఇది, మిగిలినదంతా తపస్సుతోనే వాళ్ళు జీవించగలరు. అలాది తపోజీవనం ఎలా ఉండేవారు అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. వారి ధర్మపత్నులు కూడా యజ్ఞమునికి తపస్సుకి సహకరిస్తూ నిత్యాగ్నిహోత్రము తపస్సు వేదాధ్యయనము వీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. వారికి పోషకం ఏంటయ్యా అంటే వారి తపస్సే వారికి పోషకం. వారి తపస్సు చేత పోషింపబడుతుంటారు. అలాంటి మహాత్ములు ఎప్పటికీ ఉంటారు భారతదేశంలో. ఏంటంటే మహర్షులు మహాత్ములు వారికి ఎక్కడి నుంచి మనం నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఈ మహాత్ముడు ఈ పిల్లవాడు వెళ్ళి నాకు ఆ పాలు తాగాలనుంది అన్నాడు. ఏ పాలరా బాబు అంటే మేనమామ గారి ఇంట్లో తాగాడు. అయ్యా ఆయన మహర్షి గాని ఆయనకి కామధేనువులు ఉన్నాయి, మనం ఎక్కడ తేగలం, ఇలాగ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఇటువైపేమో తండ్రి ధ్యానంలో ఉన్నారు. ఇలాంటివన్నీ తండ్రి దాకా వెళ్ళనివ్వకుండా తల్లే ఓదార్చుతూ ఉన్నది. పైగా కిం రోదిషి సదావత్స రుదిత్యాప్యత్ర కిం భవేత్. ఎందుకంటే ఎప్పుడు ఆ పాల కోసం అలా ఏడుస్తాం మనం. శివుడు తప్ప ఏమీ లేని వాళ్ళం, గొప్ప మాట అన్నదండి. అకించనో హ్యహం సత్యం శివమేకం వినా విభుం. శివుడు తప్ప మరేమీ లేని వాళ్ళం. పైగా మనకు తెలిసిన కామధేనువు కల్పవృక్షము అన్ని శివుడే. ఇంకేం కామధేనువు పాలు నేను ఇవ్వగలను? తపోలోకాల్లో ఉండే కామధేనువుల గురించి నాకు తెలియదు కదా. ఇక్కడ గొప్ప రహస్యాలు ఇవన్నీ. తపోలోకే హి తిష్ఠతి. తపోలోకమునకు లోకం ఉంది. ఆ లోకంలో కొన్ని కామధేనువులు ఉన్నాయి. తత్సంబంధమైన కామధేనువులు వశిష్ఠునికి నిరంతరం క్షీరములు ఇచ్చేవి. అన్ని చాలా విశేష రహస్యాలు. తపోలోకంలో ఉన్నటువంటి కామధేనువుల్ని వశిష్ఠుడైతే తీసుకురాగలిగాడు, కానీ మనకు ఆ కామనా లేదు, ఆ ధేనువు లేదు. కనుకనే దుఃఖాన్ని ఆపవయ్యా అన్నా పిల్లవాడండి, వారికి వేదాంతం ఏం తెలుస్తుంది, దుఃఖించడం మొదలుపెట్టాడు. అప్పుడు తవాపి సుమతే సూనో శంభురేవ పరాగతి, ఏదివ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి. మనం ఇప్పుడు సంపదలు రాలేదని దేనిమీదో కారణం చూపించి నిందిస్తాం, కానీ సృష్టిలో ఏది రావాలన్నా ఒకటి పెడితేనే ఇప్పుడు పుడుతుంది, పెట్టి పుట్టాలి అని. ఇక్కడ శివపురాణంలో గొప్ప మాట ఉంటుంది, ఏమనంటే ఎవరైతే గత జన్మల్లో శివుని ఉద్దేశించి కేశవుని ఉద్దేశించి ద్రవ్య సమర్పణ చేస్తారో వారికే తర్వాత జన్మల్లో సంపదలు పుడతాయి. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం. ఇదే భారతీయ సంస్కృతి వేద హృదయంతో చెప్పిన మాట, యజ్ఞము ద్వారానే సంపదలు లభిస్తాయి, ఇంకో దానివల్ల దొరకదు. యజ్ఞేన కల్పతాం అని చెప్తున్నది మనకు చమకం. యజ్ఞేన కల్పతాం అంటే యజ్ఞము ద్వారానే అన్ని లభిస్తాయి, ఈ దొరికినవి కూడా యజ్ఞము ద్వారానే రక్షింపబడతాయి, యజ్ఞము ద్వారా సమర్థవంతమవుతాయి. ఇది భారతీయ ఋషి హృదయం. అంతేగాని ఇప్పుడు మన ప్రయత్నాలు కావు, అది కేవలం గత జన్మల నుంచి వచ్చినటువంటి యజ్ఞములు. మరి ఇప్పుడేం చేయాలండి, అప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు తింటూ కూర్చోవాలా, ఇప్పుడు కూడా యజ్ఞం చేయి అంతే. యజ్ఞో యజ్ఞేన కల్పతాం అది మళ్ళీ చెప్పాడు అక్కడ. అది ముఖ్యమైన మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది ఇది జీవన విధానం, ఇలా ఉండాలి. అంతేగాని దరిద్రాన్ని చూస్తే ఏడవడం కాదు. మనం పాలు పొందాల్సినటువంటి యజ్ఞములేవో చేయలేదు కదా జన్మలో, అంతే. అలాగని మిగిలినంత దరిద్రం అని కాదు, తత్సంబంధమైనది మనకు లేదు. అయితే ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి గనక ఆ శివుణ్ణే పరమగతిగా నువ్వు పట్టుకుంటే ఆయన ఇవ్వగలడు. అందుకు పరాగతికి శివ అని మాట చూపించి ఏవడు వాడు అని అడిగాడండి ఈయన. ఇంకెవడు, అదిగో ఆ మూలలో కూర్చున్నాడే మూలనాథుడు ఆయన అని చెప్పగానే ఆ మహానుభావుడు ఆ శివుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెట్టట. ఇది చేతనవ్వాలండి. అక్కడ ఇక్కడ ఏడవడం కాదు, అక్కడ ఏడవడం చేతనవ్వాలి. సృష్టిలో అక్కడ ఏడవగలిగితే ఆ ఏడుపు సార్థకత. ప్రపంచంలో దేని గురించి ఏడ్చినా ఆ ఏడుపు చూడ్డానికి వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ భగవంతుని గురించి ఏడ్చే ఏడుపు మాత్రం అందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంగీతం అవుతుంది. పరమాత్మ గురించి ఏడ్చే ఏడుపుకు మించిన గొప్ప సంగీతం లేదు. అందుకే మహానుభావుడు ఎక్కడికి వెళ్ళి ఏడ్చాడు ఇప్పుడు, జగన్మూర్తే శివస్యాపి రురోద పునరగ్రత, అక్కడ ఏడవడం మొదలుపెట్టాట. పైగా వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి అలవాడు పంచాక్షరి, ఆ పంచాక్షరి జపం చేస్తూ ఆయన కోసం ఆయన తపించడం మొదలుపెట్టాడు. ఆ దీక్షకు ఫలంగానే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించడం ఇది పెద్ద కథ, ఆ కథ నేను ఇక్కడ విస్తారంగా చెప్పను. ఆ పరమేశ్వరుడు ఈయనకి పాలేమిటయ్యా, నీకు క్షీర సముద్రం ఇస్తున్నాను తీసుకో అన్నట్ట. నీ సంకల్పం మాత్రం చేత క్షీర సముద్రం లభిస్తుంది. క్షీర సముద్రమే కాకుండా నీకు శివజ్ఞానమనే అమృత సముద్రాన్ని ఇస్తున్నాను. అంటే ఈ పిల్లవాడు పాల కోసం ఏడవడం ఒక నెపం, కానీ ఆయన దొరికిన ఫలం పాలు మాత్రమే కాదు, జన్మలో మృతి లక్షణాన్ని పోగొట్టే శివామృతమే లభించింది అతనికి. అంటే అతడి తపస్సుకి లౌకికమైన ఒక క్షీర కామన ప్రేరణ మాత్రమే అయింది, కానీ అక్కడ తాగిపోలేదు అది. కనుకనే ఇతని సకామ భక్తి అనడానికి లేదు, ఆయన్ని తపస్సులోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రేరకం మాత్రమైంది. కానీ ఈయన తపస్సులోకి వెళ్ళిన తర్వాత శివుడు తప్ప ఇంకోటి పట్టలేదు. అది మనకి శివపురాణంలోనే కథ కనబడుతుంది. ఈయన క్షీరం కూడా ప్రధానం కాదు, శివుడే ప్రధానమన్నంతగా ఆ తపస్సు పండిపోతుంది. దానికి ఫలితంగా పరమేశ్వరుడు ఈ అడిగిన ఎందుకు కూర్చున్నాడో అది ఆయన గుర్తుపెట్టుకున్నాడండి. నిజానికి ఉపమన్యువేమీ అడగలేదు ఆయన్ని, కానీ అది గుర్తుపెట్టుకుని ఆ కోరికకి తగ్గట్టుగా క్షీర సముద్రాన్ని ఇచ్చి ఆ తర్వాత మరొకటి ఇచ్చట, కుమార పదవి ఇచ్చట. కుమార పదవి అంటే నా కుమారస్వామ్యంతో నువ్వంతా అన్నాడు. కుమార పదవి, ఆయన కుమార పదవి ఎవరికి ఇస్తారో వాడికి శివజ్ఞానం ఇస్తాడు. అది ప్రత్యేకమైన అంశం. ఆ కుమారస్వామి పని ఏమిటంటే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. అది సుబ్రహ్మణ్యుడు శివజ్ఞానానికి గురువు అని చెప్తారు. కనుకనే శివజ్ఞానం ఇచ్చేటప్పుడు ఈయన కుమారుడిగా అంగీకరించగానే వాళ్ళావిడ ఆ శివజ్ఞాన క్షీరాన్ని ఇస్తుందిట. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఆ శివజ్ఞాన క్షీరం పొందగానే ఇతడు శివజ్ఞానం పొంది ఆ శివజ్ఞానాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాడు. ఇలా మనకి స్వామి కుమార పదవిని పొందినటువంటి వారిలో ఉపమన్యు మహర్షి ఒకరు కనిపిస్తారు. మనకి కొన్ని శతాబ్దాల క్రితం తిరుజ్ఞాన సంబంధర్ అనేటువంటి వాడు చిదంబరం ప్రక్కనే సీర్కాళి అనే ప్రాంతంలో ఈ తిరుజ్ఞాన సంబంధర్ కూడాను ఈ విధంగానే పసి వయస్సులో స్వామి చేత జ్ఞానక్షీరాన్ని పొందాడు. అది శీర్కాళి అనే ప్రాంతం ఇప్పటికీ చిదంబరం దగ్గర ఉన్నది. అది ఒక ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతుంది. అద్భుతమైన శివాలయం ఉన్నది. అయితే శివాలయంగా దానికి ప్రసిద్ధి ఈ జ్ఞాన సంబంధుడు పుట్టకముందు. జ్ఞాన సంబంధుడు పుట్టిన తర్వాత అది జ్ఞాన సంబంధుడు పుట్టడం చేత గొప్ప క్షేత్రం ఏందండి. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ జ్ఞాన సంబంధుడు తండ్రి కూడా గొప్ప శివభక్తులు. ఆ రోజుల్లో అవైదిక మతములు కొన్ని వ్యాప్తి చెంది ఉండే, జైన బౌద్ధాది మతములు వ్యాప్తి చెంది ఉన్న కాలంలో తిరిగి ఆది ఆ వేద సిద్ధాంతం తిరిగి ప్రతిష్ఠింపబడాలనే తపన ఎందరికో ఉండేది. �ఆ సమయంలో అక్కడ శివభక్తులైనటువంటి ఒక మహాత్మునికి పుత్రుడిగా పుట్టాడు ఈయన. ఆ పుట్టిన రెండవ ఏట మార్గశిర మాసంలో, దాన్ని ధర్మమాసం అంటాం, ఈ ధర్మమాసంలో శివవ్రతం చేస్తారు. అది కూడా ఉంది. ఈ శివవ్రతంకి ఉషక్కాలంలో లేచి శివారాధన చేయడం ఉన్నది. ఆ ఉషక్కాలంలో నిద్ర లేచి ఈ పెద్ద ఆయన ఆలయానికి వెళ్ళేట, కోనేటికి స్నానానికి. ఆ వెళుతూ ఉంటే పిల్లవాడు కూడా నిద్ర లేచిపోయాడు. రెండేళ్ల పిల్లవాడు, నేను వస్తా స్నానానికి అన్నాడు. తెల్లవారిన ఇదో గొడవ, నువ్వు రాకూడదు బాబు అంటే నేను వెళ్తానంటే పోని చిన్న పిల్లాడు ముచ్చటపడుతున్నాడు తీసుకెళ్ళండి అని. నేను కోనేట్లో స్నానం చేస్తుంటే పిల్లాడిని ఎక్కడుంచుతానన్నాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పి మీరు స్నానం చేసిరండి అంది వాళ్ళ ఆవిడ. సరే, ఈ పిల్లాడిని తీసుకువెళ్ళాడు ఆయన. తీసుకువెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళగారు, ఎవ్వరూ లేరండి. ఆ చిత్రం అదేమిటో, ఇదే శివలీలంటే. ఎవరో ఒకరు ఉంటే అప్పగించేవాడే, ఎవరూ లేరు. ఆశ్చర్యపోయి ఎవరికి అప్ప చెప్తాడు, పిల్లాడిని పట్టుకుని మునగలేడు. అయితే అఖండమైన శివ విశ్వాసం ఆయనకు ఉంది గనక అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి, ఇదిగో ఆ గోపురం మీద శివ పరివారం చిత్రం ఉన్నది, అది చూపించి ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఇక్కడ కూర్చో ఇప్పుడు వస్తానని చెప్పి కోనేట్లో దిగెట్టండి. ఇద్దరు కోనేట్లో దిగి ఎప్పుడైతే తల ముంచాడో పిల్లాడు చూసి ఏడవడం మొదలెట్టాడు గట్టిగా. నాన్నా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన ఇంకా స్నానం చేసి బయటకు రాలేదు. నాన్నా అని ఏడుపుకి ఈ నాన్న పలకలేదు కానీ ఆ నాన్న పలికాడండి అక్కడ. ఆ దివ్యమైన గోపురంలో ఆ నాన్న ఒక్కసారి వృషభ వాహనారూఢుడి ప్రత్యక్షమయ్యేట, మెరిసేట. అది చూడగానే పిల్లాడు ఏడుపు పోయింది. ఎందుకంటే ఎందుకు పుట్టాడో అదే సాధించాడు. అప్పుడు ఆ రెండు చేతులు దోయిలించి ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా చూస్తూ ఉన్నావే, ఏడుస్తున్నాడు అబ్బాయి, వెళ్ళి పాలు పట్టు అన్నట్టండి. ఎవరితో? అమ్మ గౌరమ్మతో అన్నాడు. ఆ గౌరమ్మ క్రిందకి దిగివచ్చి గట్టు మీద కూర్చుని పిల్లాడు నొల్లో పెట్టుకుని క్షీరమిచ్చింది రండి. ఆ క్షీరమిచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తాడు పెరియ పురాణంలో శక్కిలార్. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ తాగుతున్నప్పుడు అతనికి ఏడుపు అనేది లేదు. ఆ క్షీరపానం చేస్తూ అమ్మ చెవి యొక్క లోలకులతో ఆడుకుంటూ ఉన్నట్ట చేత్తో, అవి వాటిని ఆడిస్తూ క్షీరపానం చేసేట. ఆడ తర్వాత పిల్లవాడిని అక్కడ పెట్టి అమ్మ అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఈయన స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడు ఆనందంగా గోపురం వైపే చూస్తూ కూర్చున్నాడండి. వెంటనే ఈ తండ్రి చూసి ఏడవడం వినబడింది, ఏడుపు మానేయడం ఇప్పుడు తెలిసింది. ఎవరొచ్చారు చెప్పు, ఏం చేశారు చెప్పు, ఏదో తాగినట్టున్నావు నువ్వు చూస్తే అది, ఎవరొచ్చి ఏం పట్టారు నీకు అని అడగడం మొదలెట్టాడు. ఈ పిల్లవాడు మైమరచి చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా అటు చూస్తున్నాడు. నీకు భయం పట్టుకుంది, ఎవరొచ్చి ఏమి ఇచ్చేశారో, ఏం పిచ్చి పట్టిందో అని భయపడుతున్నాడు. వెంటనే చేతికి అక్కడ చుట్టూ చూడని కర్ర కనబడింది, మందలించాడు. ఏం తాగావు, ఎవరిచ్చారు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే నోటి నుంచి వచ్చింది, తలపై చంద్రలేఖ కలిగిన వంటి వాడు జటాజూటధారి అయిన శివుడు అని మొదలుపెట్టాడండి. అని ఒక అద్భుతమైన పదిగం అంటారు దాన్ని, పదిగం ఆయన నోటి నుంచి వచ్చింది. అంటే పది పాదాల పద్యం పలికింది ఆయన నోటి నుంచి రెండేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి. అమ్మ ఇచ్చినటువంటి జ్ఞానక్షీరం వల్ల శివజ్ఞానం ఆయన నుంచి అద్భుతమైనటువంటి గాన రూపంగా వెలువడింది. అతడే తిరుజ్ఞాన సంబంధ. శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలో ద్రవిడ శిశు మాస్వాద్య తవయత్ అనేటువంటి శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశువు ఈయనే తిరుజ్ఞాన సంబంధం. అదేవిధంగా ఉపమన్యు మహర్షి కూడా ఆనాడు ఈ విధమైన క్షీరాన్ని పొందాడు. నిజానికి అమ్మ క్షీరం తాగే యోగం ఆ సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి లభించింది. మళ్ళీ ఆ పుత్రత్వ పదవితో పాటు శివజ్ఞానం లభించి శివజ్ఞానానికి ఆచార్యుడయ్యాడు ఉపమన్యు మహర్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవిగా హిమవత్ పర్వత ప్రాంతంలో ఇప్పటికీ ఉపమన్యు ఉన్నారు. ఆయన మనం నమస్కారం చేసుకుందాం. ఉపమన్యువే శ్రీకృష్ణుడి గురువు అయ్యాడు. ఈ విషయం మనకు భారతంలో ఈ కథ ఉన్నది, శివపురాణంలో కూడా కథ ఉన్నది. మొత్తానికి పరమేశ్వరుడిచ్చిన క్షీరం అనగానే మరో మహాభక్తుడు కథ చెప్పుకున్నాం. దీనికి చిదంబరానికి సంబంధం అనేది మళ్ళీ విషయాంతరం వెళ్ళలేదు మనం. ఎందుకంటే ఈ జ్ఞాన సంబంధుడు ఈ దివ్యమైన నటరాజస్వామిని దర్శించి అద్భుతమైనటువంటి కృతులు చాలా గానం చేశాడు ఆయన. ఆయన రచించినటువంటి కృతులు చాలా ఉన్నాయి. అందుకే నటరాజస్వామిని కీర్తించిన వాళ్లలో ఈయన ప్రధానంగా చెప్పబడుతూ ఉంటారు గనక జ్ఞాన సంబంధుడి కథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు ఉపమన్యు మహర్షి. తర్వాత తండ్రి వద్ద సెలవు తీసుకుని హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నాడు. ఇక ఈ వ్యాఘ్రపాదుడి కథ చూడాలి. ఈయన మాత్రం తెల్లవనం విడిచిపెట్టలేదు. నిరంతర శివారాధన చేసుకుంటున్న ఇతడు ఒక రోజున ధ్యాన స్థితిలో ఒక అనుభూతిని పొందట. ఎందుకంటే సాధన చెయ్యగా 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 ఎప్పుడో కలుగుతుందండి ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏమిటి ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు, అది ఆయన అనుగ్రహం. సాధన చెయ్యడం వరకే మన పని, కానీ అది ఎంత పక్వతకు వచ్చింది ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన నిర్ణయించవలసిందే. అలా ఒకప్పుడు ఈయన ఒక యోగమయమైన ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్ట. ఈ ధ్యానంలో ఆయనకి దైవ యోగము చేత ఒక శివయోగం లభించింది అని వర్ణిస్తున్నాడు. ఆ ధ్యానం ఎలా చేశాడు ఒక ప్రక్రియను ఇక్కడ వర్ణిస్తున్నారు. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్ట మహీతల సన్నభ్యోదర మాక్లిష్ట మురస్థలముదారధీ. అంటే తపస్సు అనే దాని గురించి నిన్న మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇతను ధ్యాన స్థితిలో ఎలా వెళ్ళాడో చెప్తున్నారు. వామపాద మధకృత్వ, ఇక్కడ నేను వర్ణిస్తున్నానే గాని దీని వెంటనే ప్రాక్టికల్ గా చేయాలని ప్రయత్నించద్దు. ఎందుకంటే గురువుల దగ్గర గ్రహించవలసిందే యోగం. గాని ఇది పద్మాసనమో లేదా వజ్రాసనమో అంటే పర్వాలేదు, అది వేసి మనం సాధన చేయవచ్చు. కానీ ఇతడు చేసినది ప్రత్యేకమైన యోగము. ఒక స్థాయిలో యోగాభ్యాసం పండిన వారు మాత్రమే వేయగలిగేవారు. ఇలాంటి యోగాసనం వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇటీవల కాలంలో యోగాసనం మీద కూర్చొని కనబడినటువంటి మహాత్ములు, ఆ యోగాసనంలో ఉండగా కనబడిన ఫోటోలు చెప్పాలి అంటే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గోచరిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆసనం. ఇది గానీ వేయగలిగితే వేసిన వాడు నిజానికి కుండలిని యోగం చాలా జాగరణ చెందినటువంటి స్థితిలో ఉన్నవాడు మాత్రమే ఇటువంటి ఆసనంలో ఉండగలడు. ఇంకా సాక్షాత్ శివావతారంగా కీర్తించబడ్డ ఆ మహాత్ముని గురించి ప్రత్యేకించి చెప్పాలా. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్ట మహీతల సన్నభ్యోదర మాక్లిష్ట మురస్థల ముదారధీ ఈశన్నమ్ర భుజోద్భాసి స్థాణువన్ నిశ్చలాకృతి. ఈ వర్ణన వ్యాసుదేవుడు ఎందుకు చేస్తున్నాడంటే ఎలాంటి యోగం ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పడం కోసం. ఎడమ పాదాన్ని క్రింది భాగంలోకి తెచ్చి ఆ మూలాధార స్థానం వద్ద దాన్ని తాకించి రొమ్ము వరకు పొట్టని ఆ వెన్ను వరకు అక్కళించి అన్నాడు. అంటే లోపలికి అది లాగి ఎలాగ వాయువుని కుంభింపజేస్తున్నాడు చూపిస్తున్నాడు. రుజుబుద్ధి కలవాడై, అది రుజుబుద్ధి. రుజుబుద్ధి అంటే మనస్సు మాట క్రియ మూడు ఏకంగా ఏకాగ్రమై ఉన్న సమయం అది. భుజాలు కొంచెం వంగి ఉన్నాయి, ఒక పెద్ద చెట్టు వలె ఉన్నట్ట. తాణువన్ నిశ్చలాకృతి, ఆ నిశ్చలంగా ఉన్నాడు. ఒడిలో రెండు చేతులు పెట్టుకున్నట్ట, పెట్టుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. పైగా ఇంకో మాట చెప్పారు ఇక్కడ, దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభమాన ముఖాంబుజ. ఇవన్నీ కూడా యోగ రహస్యం తెలిస్తే ఈ శ్లోకం మరింత తెలుస్తుందండి. ఇది కేవలం వర్ణన కాదు. జపం చేసేటప్పుడు కానీ ఈ ప్రక్రియ కానీ చేయగలిగితే ఆ జపం ఒక అద్భుతమైన స్థితికి వెళుతుంది. ఇది మొట్టమొదట ఈ స్థితిలో ఎక్కువ జపం చేయలేం, కానీ ఒక 1000 జపం మనం చేసినప్పుడు కనుక 10 అయినా ఇది చేయగలిగితే క్రమక్రమంగా ఎప్పటికైనా సాధించగలం. అది ఎలాంటిది అంటే దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభవాన ముఖాంబుజ. నాలిక కొన దంతముల చివరకు తగులుతూ ఉండగా అన్నాడు. ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే జపం సాగుతుంది. ఇక్కడ అక్కడ శబ్దం రాదండి, పలకదు. శబ్దం నాలికతో కూడా ఉచ్చరించకుండా జపం చేయగలగాలి, అది గొప్ప స్థితి. దీన్ని సగర్భ జపము అని అంటారు.